ఇలా వాళ్ళు దేవతలు రకరకాలుగా ప్రార్థించి, అసలు నీకు పుట్టుక లేదు, పుట్టుక లేని నీ కభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలల్లను జీవుల యోద విద్య దా జుట్టుచునుడు గాని నిన్ను చుట్టూ నదింబలి పొంత నుండి చుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కని గంటినీశ్వరా. ప్రభు వాసుదేవ, నీకు పుట్టుక లేదు అందుకే నీకు అభవుడు అని పేరు. అంటే పుట్టనివాడు, సంసారముతో సంబంధం లేనివాడు. అయినప్పటికీ లోకశ్రేయస్సు కోసం తల్లుల కడుపుల్లో ప్రవేశించి ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటావు. ఇలా పుట్టడం, పెరగడం, లీలలు చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవటం, స్త్రీలతో విహరించడం, ఇదంతా నాటకం సుమా. ఎవరినైనా తరింప చేయాలనుకుంటే ఈ జీవులతో కాసేపు ఆయన ఆడుకుంటాడంతే. ఇది గ్రహించలేక, జగద్గురువైన నువ్వు గ్రహించలేక నువ్వు కూడా సంసారంలో ఉన్నావు అనుకుంటారు ఆ మాయకులు. ఇది ఆట నీకు. ఈ పుట్టడం పెరగడం ఇదంతా కూడా అవిద్య. ఈ అవిద్య జీవులను పట్టుకుంటుంది కానీ పరమాత్మని పట్టుకోదు. అటువంటి సంసార బంధములు లేని ఏకైక పరబ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారం. నువ్వు ఒకసారి రెండుసార్లు అయ్యన్ని అవతారాలు ఎత్తావు, అందులో కొన్నింటిని మేము గుర్తుకు తెచ్చుకుంటున్నాం అన్నారు దేవతలు. గురుపాఠీ నమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేశరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారం భువారింపవే. ముందుగా నీవు పెద్ద చేపగా మారావు. పాఠీనము అంటే నోట్లో కోరలు, నెత్తి మీద కొమ్ము ఉంటుంది చూసారా, అంత పెద్ద చేపని పాఠీనం అంటారు. మళ్ళీ మామూలు పాఠీనం కాదు, గురు పాఠీనం. సముద్రంలో లక్ష యోజనములు పొడుగున్న చేపయ్యాడైన. అంత పెద్ద మత్స్యావతారం ధరించావు, సోముకుండి సంహరించావు, వేదములు విధాతకు అందించావు. ఆ తర్వాత జలగ్రహమవై కూర్మావతారం ఎత్తావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, భూమిని పైకెత్తావు. కోలంబవై పంది రూపం ధరించావు, వరాహావతారం ఎత్తావు, భూమిని ఉద్ధరించావు, హిరణ్యాక్షుణ్ణి చీల్చావు. శ్రీ నృకేశరివై నరసింహమూర్తివై అవతరించావు, స్తంభంలో నుంచి బయటకు వచ్చావు, ప్రహ్లాదుణ్ణి కాచావు, లోక సంరక్షణ చేసావు, దుష్టుణ్ణి నాశనం చేశావు. భిక్షుడవై వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి కేవలం 3 అడుగులు దానం అడిగావు, ముల్లోకాలు ఆక్రమించావు, ఇంద్రుడికి స్వరాజ్యం తిరిగిప్పించావు. హయాననుడవై హయగ్రీవావతారం ఎత్తావు, గుర్రపు తల కలిగిన వాడిగా మారావు, హయగ్రీవుడిని రాక్షసుని సంహరించావు, లలితా సహస్రనామం లోకానికి అందించావు. క్ష్మాదేవతా భర్తవై పరశురాముడిగా అవతరించావు, 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్టులైన క్షత్రియులను సంహరించి ధర్మ సంస్థాపన చేశావు. ధరణీనాథుడవై మహారాజు రాముడిగా పుట్టావు, రాముడి కంటే గొప్ప ప్రభువు లేడని లోకంలో చాటావు, రాముడంటే ధర్మస్వరూపుడని చాటావు. ఇప్పటికీ రాముడిని అందరూ పూజించేలా చేశావు, తొందరలో రామజన్మభూమిలో గుడి కూడా కట్టించుకునే బాధ్యత నీదే. దయాగుణ గణోదారుండవై బుద్ధుడిగా అవతరించావు, సత్యం అహింస ఇవి చాలా ముఖ్యం, హింసతో చేసిన యజ్ఞములు మంచివి కాదని చెప్పావు. ఈ విధంగా దయ అంటే ఏమిటో లోకానికి చాటావు. అంటే బుద్ధావతారంలో ప్రధానమైనది హింస నిరోధం. నిందతి యజ్ఞ విధేరక శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. యజ్ఞములలో ఉన్న హింసని నిందించి అహింసతో కూడిన యజ్ఞం చెయ్యమన్నావు. దయ సదయ హృదయ దర్శిత, అదే అందుకే పోతన గారు దయాగుణ గణోదారుడవు, దయ అన్నిటికంటే గొప్పదని అటువంటి గుణములను లోకానికి అందించావు. ఇక ఇన్ని రకాలుగా రక్షించి ఇప్పుడు కృష్ణుడిగా పుడుతున్నావు, భవిష్యత్తులో కల్కిమూర్తితో ప్రవర్తించబోతున్నావు. తొందరగా బయటకు వచ్చి కృష్ణుడనే పేరుతో అవతరించి దుష్టుల్ని సంహరించు. ఎప్పటికప్పుడు అనేక అవతారములెత్తి లోకములు పరిరక్షిస్తున్న నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాం. ఈ భూమి బరువు తగ్గించు, కంసాదుల్ని నాశనించి, ఇక తల్లి కడుపులో ఉన్న చాలు, ప్లీజ్ కమ్అవుట్ అన్నారు. వాడు ముచ్చిరి ఉన్నది లోకం, లోకం అంతా నానా యాతనలతో అట్టుడిగిపోతోంది, నానా బాధ పడుతున్నారు పాపాత్మలతో ప్రజలు. పాపాత్మల పరిపాలనలో ప్రజలకున్న బాధ నీకు తెలియదా? నిచ్చలు కంసాధికలు నిర్దయులేచన్, నిత్యం కంసుడి లాంటి పాపాత్ములు ప్రజల్ని హింసిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? మచ్చిగ కావగవలయును, ప్రేమతో వీళ్ళందరినీ కాపాడాలి. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద, తల్లి కడుపులోంచి బయటికి రావోయ్ అన్నారు. రావో ఈ కృష్ణబాబు అన్నారు. తల్లి కడుపులోంచి బయటికి రాయని పాడారు. ఇలా పాడుతూ ఉండగా దేవకి ఇదే వాళ్ళని చూసి తెల్లబోతోంది. అప్పుడు ఈ దేవతలంతా ఆవిడకేసి తిరిగారు. అమ్మా, ఇంతసేపు మేము నమస్కరిస్తున్నది నీ బొజ్జకు అనుకుంటున్నావు కదా, నీకు నీ బొజ్జకి కాదు నీ బొజ్జలో ఉన్న బుజ్జిబాబు కోసం నమస్కరిస్తున్నావు. వాడు పైకి బుజ్జాడు, వాడు బుజ్జివాడు కోసమా? సమస్త లోకాలలో నిండి ఉన్న పరమాత్ముడు, అందుకే వాడికి నమస్కరించాం. తల్లిని యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి కంసుచే భయమెంత లేదు నిజమూ, మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగావల్లి యాదవావళి సంతసంబును పొందగన్. తల్లి, నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన ప్రధాన పురుషేశ్వర అనే మహాత్ముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు, ఇవాళ సప్తమి, రేపు అర్ధరాత్రి అష్టమి నాడు పుట్టబోతున్నాడు, రోహిణి నక్షత్రంలో పుట్టబోతున్నాడు. ఇక నీకే కాదు మాలాంటి వారెవ్వరికీ కంసుడి వల్ల భయం లేదు, పాపాత్ముల వల్ల భయం లేదు. ఆ పరమాత్ముడు పుట్టి లోకములను పట్టి పీడిస్తున్న రాక్షసులను చీల్చి చెండాడి మట్టుబెట్టి మళ్ళీ ధర్మాన్ని నిలబెడతాడు. యాదవులకి మానవులకి సంతోషంగా నీ కడుపులోంచి పిల్లవాడిని బయటికి తీసుకురా. నీ కడుపు తల్లగా ఎప్పుడు పిల్లవాడు పుడతాడా అని ఎదురు చూస్తున్నాం. వాడి రాకతో ప్రపంచపు రాకే మారిపోతుంది అని ప్రార్థించి ఆ తల్లికి నమస్కరించి, చూసావా నీ కడుపులో ఎవరున్నారో, రేపు పుడుతున్నాడు అందరికీ సంతోషం అని మాయమైపోయారు. ఆవిడ కొంచెం అర్థమైంది కానీ ఇంకా కడుపుతో ఉంది, ఎంతైనా మానవులు కదా, ఇదంతా నిజమేనా, లేక జైల్లో పడుకుని నేల మీద పడుకోవడం వల్ల ఏమైనా కొంచెం తేడా వచ్చిందా, పైగా జైల్లో ఉన్నాం లోపలికేమో గాలి రాదాయే, కూలర్లు లేవాయే, ఒకటే ఈ చెమటాయే, ఎంత వర్షం కురుస్తున్నా లోపలికి జైల్లోకి అంత రాతి కట్టడం కదండి, బయటకు అసలు ఏమీ లేదు, పాపం ఎంత కష్టపడ్డారో ఆలోచించండి. 7 సంవత్సరాలు జైల్లో ఉంది ఆవిడ, భార్యాభర్తలిద్దరూ 7 ఏళ్ళు ఊపిరాడని జైల్లో. ఏదో ఇంత తిండి పెడితే వాళ్ళు ఏదైనా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమెళ్తే మలమూత్రాలకు వెళ్ళనిస్తే వెళ్ళమే తప్ప, లేకపోతే స్వేచ్ఛ ఉంది అక్కడ. మరి వాళ్ళతో పోలిస్తే మనం ఇక్కడ కాస్త హాయిగానే కూర్చున్నట్టు అనిపిస్తుంది, అంత కాకపోయినా ఎంతో కొంత హాయిగానే ఉన్నాం. పాప ఆ తల్లి అందువల్ల అవునో కాదో అనుకుంటూ ఉన్నది. క్రమంగా రోజు గడిచింది, అష్టమి వచ్చింది. ఈ అష్టమి నాడు ఆకాశం అంతా మారిపోయింది. ఆకాశం శ్రావణ మాసం అవడం వల్ల వర్షాకాలపు నల్లని మేఘాలతో నిండిపోయింది. సప్త సముద్రములు స్వచ్ఛముగా పొంగడం మొదలుపెట్టాయి. మేఘములు మధ్య మధ్యలో మధ్యలో వాయించినట్టుగా డుముకు 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 అంటూ అందంగా ధ్వనిస్తున్నాయట. మళ్ళీ ఆ పక్కవాడు పెట్టిన మైకు సౌండ్లుగా భయంకరంగా లేవు, కాస్త సుకుమారముగా కలఘోషణం అంటే మృదువుగా వినపడుతున్నాయి మృదంగాలు. ఆ సమయంలో దేవతలంతా పుష్పవర్షాలు కురిపిస్తున్నారు, నారాయణ వాసుదేవ అంటున్నారు. పరమ పవిత్ర వాతావరణం, పగలంతా వర్షం కొంచెం 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 పడుతూనే ఉంది. సాయంత్రం వేళ విపరీత వర్షం దాంబ కొరవడం మొదలెట్టింది. ఇంకా అర్ధరాత్రి వచ్చేసరికి కుంభవృష్టి, సరిగ్గా 12:00 యోగమాయా ప్రభావంతో కాపలా వాళ్ళంతా గుర్రుబెట్టి నిద్రపోయారు. కంసుడు ఒళ్ళు పోయి తెలియకుండా నిద్రపోయాడు. వ్రేపల్లిలో వాళ్ళంతా నిద్రపోయారు, మధురలో వాళ్ళంతా నిద్రపోయారు. ఒక్క నిద్రపోని వాళ్ళు నా భక్తులు పురాణం వినడం కోసం నిద్రపోవట్లేదు, మీరు కూడా నిద్రపోతే నేను నిద్రపోవాలి కనుక. ఇలా అందరూ గాఢంగా నిద్రపోయారు. ఇంకా కాపలా వాళ్ళైతే మామూలు నిద్ర కదనమాట. అలాంటి నిద్ర మీకు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే నాతో పాటు ఎప్పుడన్నా ఒక్కసారి కారులో ఒక ఆయనతో పాటు ప్రయాణం చేసినప్పుడు మీకు ఫోటో తీసి చూపిస్తాను. అయ్యా ఇహా నిద్రే నిద్ర అనుకో, అదొక గుర్రు. సరే ఇప్పుడు వీళ్ళంతా నిద్రపోతూ ఉండగా సరిగ్గా అర్ధరాత్రి అయ్యింది. మహిత శ్రవణమేచకాష్టమి దిశా మధ్యంబునన్ ప్రస్ఫురద్గ్రహముల్ సోచ్య గృహంబులందయిదు విభ్రాజల్ల పుత్రుల్ యదూద్వహు పుణ్యాంగనగాల్చే ధర్మ జగదాధారోదయం ధర్మ నిర్వహణ ఆరంభధురీణు నిత్య విభుత వర్ధిష్ణునిల్ కృష్ణునిల్ అది పరమ పవిత్రమైన శ్రావణ మాసం. మేచక అంటే నల్లని అష్టమి అంటే కృష్ణాష్టమి బహుళాష్టమి. నిశామధ్యం గుణన్ సరిగ్గా రాత్రి 12 అర్ధరాత్రి ఆ సమయంలో సూర్యుడు అంగారకుడు బృహస్పతి శుక్రుడు శని ఉచ్చ స్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో పుత్రుణ్ణి యాదవ వంశాన్ని తద్వారా మానవ లోకాన్ని ఉద్ధరించబోతున్నవాణ్ణి సమస్త లోకాలని పరిపాలించబోతున్నవాణ్ణి ధర్మమును మళ్ళీ నిలబెట్టబోతున్నవాణ్ణి ఆయన వైభవం పెంచుకుంటున్నవాణ్ణి ఆయన ప్రభుత్వం తప్ప ధర్మ ప్రభుత్వం తప్ప అధర్మ ప్రభుత్వం లేకుండా చేసేవాణ్ణి శ్రీకృష్ణుణ్ణి కుమారుడిగా కన్నది. సరిగా రాత్రి 12 గంటలు కన్నారు. ఆనందంతో ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, పిడుగులు పడుకునే ఉన్నాయి, ఎవరికి ప్రమాదం లేని రీతిలో వర్షం కురుస్తూనే ఉంది, యమునా నది కల్లోలమై ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఆ పుట్టిన పిల్లవాడు ఎలా ఉన్నాడు? చారు లక్షణ లక్షిత నఖపాద కుల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధురుండును కంఠసూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరదవరుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్య విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండను పురుషోత్తముండు చూచుచుండ జలధర దేవు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల వక్షు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు ఉరుకుండల ప్రభాయుత కొంతల లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు కరుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడుత్సహించే. ఇంకా పరమాత్ముడిని చూడగానే భాగవతంలో ఆనందంతో వర్ణించేశారు. ఆ పుట్టినవాడు వేలాది చేతులతో వేలాది పాదములతో వేల శిరస్సులతో చెవులకి కుండలములతో నడుముకి వడ్డాణంతో మంచి పసుపచ్చని వస్త్రం కట్టుకుని నల్లని మేఘం వంటి ఆకారంతో పుట్టాడు. అన్ని చేతులకి కంకణాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, వడ్డాణాలకి మువ్వలు ఉన్నాయి, గంటలు ఉన్నాయి, ముక్కుకి కూడా నత్తుంది. వైడూర్యములు తాపడము చేయబడిన కిరీటం ధరించాడు. ఒత్తైన నల్లని జుట్టు వేళ్లాడుతూ ఉన్నది. ఉన్నదా లేదా అనిపిస్తోంది నడుము. కాళ్ళకి గజ్జలున్నాయి. ఈ వేల పాదాలతో వేల శిరస్సులతో ఉన్న ఆ విరాట్ ప్రభువు అంతలోనే వసుదేవుడు దేవకి చూస్తూ ఉండగా ఈ రూపం ఉపసంహరించుకుని మళ్ళీ 4 చేతులు కలిగిన వాడిగా మారిపోయాడు. ఇంత బాలుడు, ఆ ఇంత బాలుడు ఇందాక విరాట్ పురుషుడు, ఇప్పుడు చతుర్బాహుడు, జలధర దేహు నల్లని మేఘం వంటి దేహం కలిగిన వాడు, ఆజాను చతుర్బాహు మోకాళ్ల వరకు వేళ్లాడుతున్న 4 చేతులు ఉన్నాయి ఆయనకి, సరసీరుహాక్షు తామర పువ్వులు లాంటి కళ్ళతో ఉన్నాడు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి, ఇంకా వైడూర్యమణులు తాపడం చేయబడిన కిరీటం ధరించాడు, పరమకాంతితో ఉన్నాడు, బాలుడు పూర్ణచంద్రబింబకాంతిని తిరస్కరిస్తున్న కాంతితో ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తాడు, కరుణాల బాలుడు, ఇంకా అంత కరుణ మరెవరికీ లేదు. అటువంటి వాణ్ణి చూచి చూచి మళ్ళీ చూచి పదే పదే చూచి ఒకసారి కాదు, వీడు నా కొడుక నా కుమారుడా అని పరికించి చూసి ఉబ్బి ఎగిరి గంతులేసేట కాసేపు ఆయన కూడా వసుదేవుడు కూడా నృత్యం చేశాడు. ఆనందం ఎక్కువైపోతే అటువంటి పిల్లాడు పుడితే డ్యాన్స్ చేయట ఎవరైనా చేస్తారు. అటువంటి కొడుకు నాకు పుడితే ఇప్పుడే ఉపన్యాసం చెబుతున్న పద్మాకరనే విషయం మర్చిపోయి ఎగిరి గంతులేయం వేస్తారా బోడి ముక్కు చెవుడు కొడుకు పుడితేనే ఎగిరి గంతులేసి మా కొడుకు పెట్టాడండి అని వాట్సాప్లో పెట్టి వాడికి మళ్ళీ శంకరాచార్య వేషం శంకరాచార్య వేషం వేసి అంతసార్లు పొగుడుకుంటున్నాం అయ్యే. అటువంటిది పరమాత్ముడు అంతటి వాడు అంత అద్భుతమైన రూపంతో పుడితే ఉబ్బిపోకుండా ఎవడైనా ఉంటాడు. అందుకే చెలరేగిపోయేటైన ఉత్సహించేట. ఎప్పుడైనా కొడుకు పుట్టిన వెంటనే లేక కూతురు పుట్టిన వెంటనే మనకి ప్రసవం అయ్యాక కట్టుగుట్టలతో స్నానం చెయ్యాలి, అది శాస్త్ర నియమం. మైల వార్త జాత వార్త విన్న వెంటనే ఈ వస్త్రములతో స్నానం చెయ్యాలి. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు ఎలా మరి? స్నానము చేయగరామిని ఆనందరసాబ్ది మగ్నుడై. స్నానం చేయడానికి లేదు, ఆనంద బాష్పాలు వచ్చాయట, ఆనందం అనే రసంతో స్నానం చేశాట. నాకు ఆనందం కలిగింది, ఈ ఆనందమే ఓ సముద్రం, ఇందులో స్నానం చేస్తున్నాను, వీలున్నప్పుడు మళ్ళీ స్నానం చేస్తాను అని ఆనంద బాష్పాలు ఎత్తి మీద చల్లుకొని స్నానం అనుకున్నాడు. తప్పదు కనుక కొడుకు కానీ కూతురు కానీ తనకు సంతానంగా పుట్టగానే దానం చెయ్యాలి. ఆవులు, బంగారం, ధనం, వస్త్రాలు ఏవో ఒకటి దానం చేయాలి. ఈయనేమో జైల్లో ఉన్నాడు. ఎలా మరి? విప్రులకు ధేనువుల 10,000 మానసమున ధారవోసి మరి చుటకు. నేను చెరసాల నుంచి బయటికి రాగానే 10,000 ఆవులు మహాత్ములకు దానం చేస్తాను అని మొక్కుకున్నాడు. అంటే మానసిక దానం చేశాడు. ఇప్పుడు కుమారుడికేసి తిరిగాడు, ఆనందంతో ప్రార్థించాడు. నేనేమిటి, ఒక సామాన్య మానవుణ్ణి నీలాంటి పరమాత్మని కుమారుడిగా పొందడం ఏమిటి? ఇది చాలా విచిత్రంగా ఉంది. పుట్టుక లేని నువ్వు నాకు పుత్రుడిగా పుట్టావా? ఇది నీ కరుణ ప్రభు. నువ్వు పుట్టగానే నిన్ను చంపాలని కంసుడు ఎదురు చూస్తున్నాడు. వాణ్ణి నేను అదుపులో పెట్టలేను, నిన్ను నేను రక్షించలేను. నా రక్షణ, నీ రక్షణ, రెండు భారాలు నీవే. మేము నీకు శరణాగతులు, మమ్మల్ని కాపాడు, పునర్జన్మ లేకుండా చెయ్యి అని ఆయన ప్రార్థిస్తూ ఉంటే అమ్మ యశో ఈ దేవకీదేవి కూడా ఏముంది, కృష్ణ ఏ పూర్వజన్మ సుకృత ఫలితమో లేక నీ అనుగ్రహమో నువ్వు నాకు కుమారుడిగా పుట్టావు, కానీ నాకు ఇప్పుడు భయం. నళ్ళినల్లో చెన్న నీవు నిక్కము నాకు పుట్టెదవంచు ఈ కల్లుడు కంసుడు పెద్ద కాలము కార ఎంటనడనోచే దుర్మలిన చిత్తుని ఆజ్ఞ చేయుమనాథనాథుల కావుమా. నులుసులేక ఫలించనోచిన నోములెల్లను నీవయ్యై, నోములెల్లను నీవయ్యై. పద్మాక్ష, నువ్వు నాకు కుమారుడివై పుడతావని, తన ప్రాణం తీస్తావని భావించి మా అన్న దుర్మార్గుడు కంసుడు చాలా కాలం నుంచి మమ్మల్ని ఈ చెరసాల్లో పెట్టేశాడు. ఈ కష్టాలు ఎన్నేను అనుభవిస్తాం నీ అనుగ్రహం కోసం, కానీ ఇప్పుడు నా బాధ నిన్ను నేను కాపాడలేను. ఇప్పటికే నీ సోదరులందరినీ వాడు చంపాడు, ఇప్పుడు నిన్ను చంపడానికి వస్తాడు. ఏ నోములు నేను నోచాను, నా నోముల ఫలితం కొరత లేకుండా నువ్వు పుత్రుడివై పుట్టావు, ఈ పుత్రుడు నాకు దక్కాలి. నిన్ను కాపాడుకో, ఆ దుర్మార్గుని సంహరించు. అనాథులం మేము, దిక్కులేని వాళ్ళం. నువ్వు అనాథనాథ దయానిధి, దిక్కులేని వాళ్ళకి దిక్కు, అటువంటి నీకు నమస్కారం అనగానే ఇప్పుడు విష్ణువు మంచి మేఘం వంటి గంభీరస్వరంతో ఇలా అన్నాడు, అవ్వా నేను మీకు కొడుకై పుట్టడానికి వెనకాతల మీకు ఒక పూర్వజన్మ రహస్యం ఉన్నది, మీ ఫ్లాష్ బ్యాక్ కోట్ ఉంది చెబుతున్నా వినండి. స్వయంభువ మనువు మనువులలో మొదటివాడు. ఈ స్వయంభువ మనువు కాలంలో పురుషిని అని ఒక పరమపతివ్రత ఉండేది, నువ్వే ఆ పురుషునివి. వసుదేవుడు సుతపుడు అనే ఒక ప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు. మీరిద్దరూ దంపతులయ్యారు. పురుషిని అనే పేరుతో నువ్వు, సుతపాహ అనే పేరుతో వసుదేవుడు. మీరిద్దరూ మోక్షం కావాలనుకున్నారు. నా కోసం 12,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు, ఆకులు అలములు మాత్రమే తింటూ తపస్సు చేశారు. ఒక్కరోజు కూడా మైసూరు బజ్జీ తినలేదు మీరు, కేవలం ఆకులు అలములు తింటూ తపస్సు చేశారు. ఆ మహాతపస్సుకి 12,000 సంవత్సరాల తపస్సుకి మెచ్చుకొని నేను మీకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నా మాయ వల్ల మోక్షం అడగక పుత్ర 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 అందిట ఆవిడ 3 సార్లు. అనగానే ఈయన తథాస్తు అన్నాడు. ఏం తథాస్తు, ఇంకా నేను అడగలేదయ్యా, ఏదో పుత్ర 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 అన్నానంటే ఇంతకీ ఏం అడుగుదాం అనుకుంటున్నావు అన్నట్టు ఆయన. నాకు నీ వంటి కుమారుడు కావాలి అన్నది ఆవిడ. నా వంటి వాడు ఎవడు ఉండడు నాకు, నేనే, నేను తప్ప మరొకడెవడు నా వంటి వాడు ఉండడు ఈ ప్రపంచంలో. నిజంగానేనండి, ఒకటితో ఒకటి ఎలా పోలుస్తాం? పద్మాకర్ గారు పద్మాకర్ గారే, సత్యనారాయణ గారు సత్యనారాయణ గారే, శర్మ గారు శర్మ గారే, రామకృష్ణ గారు రామకృష్ణ గారే, ఎవరి వాళ్ళే. నా వంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు, ఆ స్థాయి రాదు. మీరు పుత్ర పుత్ర అన్నారు కనుక 3 సార్లు నేను మీకు తథాస్తు అని వరమిచ్చాను కనుక 3 జన్మల్లో కొడుకునే నేనే పుడతాను, మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని వరమిచ్చాను. ఆ వరాన్ని పాటించి 1వ జన్మలో మీ ఇద్దరికీ కొడుకునే పుట్టాను. అప్పుడు నీ పేరు మీదుగా నన్ను పురుషుని గర్భుడు అన్నారు. అప్పుడు అరుణవర్ణంలో పుట్టాను. ఉదయిస్తున్న సూర్యుడి యొక్క కాంతి ఎర్రగా ఉంటుందే, అటువంటి ఎర్రని కాంతితో అరుణవర్ణంతో పుట్టాను. అది మొదటి జన్మ. ఇక రెండవసారి మీరిద్దరు వైవస్వతమునుగు కాలంలో అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషంబుననే నుదయించితి వామనుడన త్రదశేంద్రానురుడనై ద్వితీయ భవమునన్. మళ్ళీ వీరిద్దరు అదితి కశ్యపుడు అనే పేరుతో అవతరించారు. ఇది వైవస్వత మరుగు కాలంలో కృతయుగంలో జరిగింది. అప్పుడు మళ్ళీ మీ ఇద్దరు బలిచక్రవర్తి భయం నుంచి బయటపడడానికి నన్ను ఉపాసించారు. అప్పుడు నేను మళ్ళీ అదితి కడుపున పొట్టివాడిగా పుట్టా, వామనుడనే పేరుతో పుట్టాను. ఇంద్రుడికి తమ్ముణ్ణి గనక ఉపేంద్ర అన్నారు. అలా ఉపేంద్రుడనై పుట్టి బలిచక్రవర్తిని మూడడుగులు యాచించి ముల్లోకాలాక్రమించి ఇంద్రుడికి స్వరాజ్యం తిరిగి ఇప్పించాను. అది రెండవ జన్మ. ఈ రెండవ జన్మలో తెల్లని రంగుతో పుట్టట, తొల్లి ధవళ అరుణ పీతవర్ణుడే, ఓసారి తెలుపు ఓసారి ఎరుపు రంగులో పుట్టాడు. ఇప్పుడు నల్లవాణిగా పుట్టాను. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా, ఇప్పుడు మూడవ భవమున తప్పక మీ కిరువురకును తనయుడనైతి చెప్పితి పూర్వం మీ ఎందెప్పటికి లేదు జన్మ మిటపై నాకు చెప్పాడు ఆయన. ఒక చిన్న సవరణ ఏంటంటే, మొదటే ఆయన ధవళ, పురుషుని గర్భుడిగా ధవళవర్ణంలో, వామనావతారంలో అరుణవర్ణంతో, అందుకే ధవళారుణ పీతవర్ణ, భవిష్యత్తులో పీతవర్ణంతో పుడతాను, ఇప్పుడు నల్లవాడిగా పుట్టాను. ఆ అదితి కశ్యపుడు, పురుషుని సుతపుడు, మీరే ఈ జన్మలో దేవకీ వసుదేవులుగా మూడో జన్మ ఎత్తారు, మూడు సార్లు కొడుకు కావాలని కోరారు కనుక ఈ మూడో జన్మలో ఇచ్చిన మాట తప్పక మీ ఇద్దరికి నల్లగా కృష్ణుడు అనే పేరుతో పుట్టాను. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు మూడవ భవమున తప్పక మీ ఇరువురకును తనయుడనైతి చెప్పితి పూర్వం మీ ఎందెప్పటికి లేదు జన్మ మిటపై నాకు. ఇక మీకు నేను పుట్టను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జన్మ. ఈ జన్మలో నన్ను భక్తితో సేవిస్తారు, పూజిస్తారు, కొడుకు అనుకుంటారు, పరమాత్మ అంటారు, రకరకాల భావనలతో నన్ను సేవిస్తారు. దానివల్ల భవమునందరూ మేరలు. స్వామి స్వయంగా చెప్పిన మాట, ఇక మీకు జన్మ లేదు, నేను మూడోసారి కొడుకుగా పుట్టాక ఇక మీకు పునర్జన్మ ఎందుకు ఉంటుంది, కాబట్టి నా గొప్ప స్థానం వైకుంఠం ఇస్తాను, పునర్జన్మ లేకుండా చేస్తాను. ఈ కథని సుఖస్థలంలో గురువుగారికి ఎదురుగుండా కూర్చుని విన్న వాళ్ళందరికీ కూడా వైకుంఠం ఇస్తాను అని పలికి తక్షణం ఆయనకి కొన్ని కర్తవ్యాలు బోధించి మళ్ళీ గుజ్జుబాబు అయిపోయాడు. మన ఇళ్లలో పిల్లలు ఉంటారు చూడండి, ఎలాగా అలాంటి పాపగా మారిపోయాడు. ఆ పాపగా మారాక వసుదేవుడు ఏం చేశాడో తెలుసుకోవాలి కదా. మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో మనం కలుసుకుందాం.